39వ అధ్యాయం. గీతా విశిష్ట శ్లోక అర్థ నివేదన, అలాగే సమాధి మందిర నిర్మాణం. శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయం 34వ శ్లోకానికి అర్థం చెప్పటం, సమాధి మందిరాన్ని నిర్మించటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శిరిడి ధన్యం. మహోన్నత పుణ్యరాశి, పరమ పవిత్రులు అయిన శ్రీ సాయి నిర్వాణం వరకు ఉన్న ఆ ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడివాసులు ధన్యులు. వారికోసం బాబా ఎంతో దూరం నుంచి ఏదో ఒక వంకతో వచ్చి వారిని రుణగ్రస్తుల్ని చేసి అక్కడే ఉండిపోయారు. షిరిడి గ్రామం అసలే చిన్నది, కానీ సాయిబాబా సాన్నిధ్యం వల్ల అది ఆ తరువాత ఔన్నత్యాన్ని సంతరించుకుంది. ఆయన వల్లే ఎంతో పవిత్రతను పొందింది, ఆయన వల్లే అది తీర్థక్షేత్రమైంది. ఆ షిరిడీలోని స్త్రీలు ధన్యులు, వారి అనన్య శ్రద్ధ కూడా ధన్యం. స్నానం చేసేటప్పుడు, విసిరేటప్పుడు, ధాన్యం దంచేటప్పుడు వారు అసామాన్యులైన సాయిబాబా గీతాలు పాడుతుండేవారు. వారి ప్రేమ ధన్యం. వారి గీతాలు ఎంతో ఉత్తమమైనవి, వాటిలో కొన్ని మరీ ఉత్కృష్టమైనవి. ఆ గీతాలు వింటే మనసుకి శాంతి సౌఖ్యం లభిస్తుంది. కనుక మనసుకి విశ్రాంతినిచ్చే ఆ గీతాలని నేను శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచటానికి సరైన సమయంలో కథా సందర్భాన్ని బట్టి ఇస్తాను. నిజాం సంస్థానానికి వెళ్లే దారిలో ఉన్న ఓ మామిడి చెట్టు కింద శ్రీ సాయిబాబా ప్రకటమైనారు. ధూప్ఖేడాలోని పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి హఠాత్తుగా వచ్చారు. ఈ ఖేడాలో ఉండే పుణ్యాత్ముడైన చాంద్ పాటిల్ అనే పేరుగల వ్యక్తికి ఈ నిధి దొరికింది. అతని వల్లే ఇతరులకి ఈయన దర్శనం కలిగింది. ఆ పాటిల్ గుర్రం తప్పిపోవటం, సాయిబాబాకి అతనికి అనుబంధం ఏర్పడటం, అతనిచే ఆయన చిలుం త్రాగించటం, అతని గుర్రాన్ని లభింపచేయటం, అలాగే చాంద్భాయి భార్య మేనల్లుడి పెళ్ళవటం, అతనికి షిరిడీకి చెందిన అమ్మాయి పెళ్లికూతురుగా దొరకటం, పెళ్లి ఊరేగింపు పెళ్లికూతురు గ్రామానికి రావటం, ఈ విషయాల గురించిన పూర్తి కథను శ్రోతలకు మొదటే చెప్పాను. ఇప్పుడది సందర్భానుసారం గుర్తొచ్చినప్పటికీ మళ్ళీ చెప్పనవసరం లేదు. చాంద్ పాటిల్ కేవలం నిమిత్తమాత్రుడు. భక్తులను ఉద్ధరించాలన్న ఆసక్తితో బాబా అవతరించి షిరిడీకొచ్చారు. సాయిబాబానే లేకపోతే జడత్వంతో, మౌఢ్యంతో, హీనంగా, దీనంగా బ్రతుకు ఈడుస్తూ వ్రత తపస్సులనే సంస్కారం లేని సాధారణ మానవులు, అమాయకులు అయిన లోకులను ఎవరు ఉద్ధరిస్తారు? 18 వయస్సు నుంచి సాయిబాబాకి ఒంటరిగా ఏకాంతంలో ఉండే అలవాటు. రాత్రివేళ ఎక్కడైనా సరే భయమన్నది లేకుండా ఆయన నిద్రించేవారు. సర్వత్రా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడన్న భావనతో ఉండేవారాయన. అంతకు మునుపు గోతులతో నిండిపోయి గ్రామస్థులు చెత్తా చెదారం వేసే ఆ చోట్లో పగలంతా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి రాత్రి వచ్చి పడుకునేవారు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. గోతికి మంచి కాలం వచ్చింది. ఆ గొయ్యి చుట్టూరా దీనదయామృతమూర్తి సాయిబాబాకి ఓ గొప్ప భవనం నిర్మించబడింది. ఆ గోతిలోనే ఆయన దేహం విశ్రాంతి తీసుకుంది. అదే ఆయన శాశ్వత నివాస స్థానమైంది. సమాధి నిర్మించబడింది. శరణన్న వారిని ప్రేమించే శ్రీసాయి సమర్థులు. దాటటం కష్టమైన ఇలాంటి సంసార సాగరాన్ని దాటిపోవటానికి తన చరిత్ర అనే ఈ నౌకను భక్తుల శ్రేయస్సు కోసం నిర్మించారు. ఈ సంసార సాగరాన్ని దాటటం చాలా కష్టం. తన భక్తులు అయితే అంధులు, అవిటివాళ్ళు. వాళ్ళు దీన్నెలా దాటగలరు అని బాబాకి వారి పట్ల కారుణ్య వెల్లువ పరవళ్ళు తొక్కుతూ దూకింది. సంసారసాగరాన్ని దాటటమనేది అందరికీ అవసరమే. అందుకు అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. చిత్తశుద్ధే భవాన్ని తరించటానికి ముఖ్యమైన సాధన. దానికోసం ఈశ్వరుని పట్ల ఉండే భక్తే పునాది. గురుకథను వినటం లాంటి గొప్ప భక్తి మరోటి లేదు. అది వినటం వల్ల గురు చరణాలపై ప్రేమ పారవశ్యం కలుగుతుంది. బుద్ధి స్ఫటికంలా శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది. ఆ తరువాత పారమార్థికం సాధించబడుతుంది. సాయిబాబా కథలు అసంఖ్యాకం. వాటన్నిటినీ చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమవుతుంది. అలా అని క్లుప్తంగా చెప్దామనుకున్నా కట్టలు తెంచుకువచ్చే ఆ వ్యాప్తిని ఆపలేం. శ్రోతలకు వినాలన్న ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ వక్తకి దాన్ని వర్ణించాలన్న కోరిక పెరుగుతుంది. మనం పరస్పరం చెప్పటం వినటం అనే కోరికను తీర్చుకోవాలి. అప్పుడే మనం మన శ్రేయస్సుని సాధిస్తాం. ఇక్కడ సాయిబాబా అనే నావికుడున్నాడు. చెదరని శ్రద్ధతో వినటమే మనలను తీసుకెళ్లగల సాధనం. కథాశ్రవణంలో శ్రద్ధ, ఆదరం ఉంటే, నావికుడిపై నావపై విశ్వాసం ఉంటే అప్పుడు అవతలి తీరానికి చేరుకోవటానికి సమయం పట్టదు. గడచిన అధ్యాయంలో గుండిగను సంక్షిప్తంగా వర్ణించుకున్నాం. ఒక భక్తుడికి దత్తభక్తిని దృఢం చేయటం, భక్తులచే ప్రసాదం తినిపించి వారిని సంతుష్టిపరచటం వీటి నిరూపణ కూడా అయ్యింది. ప్రతి అధ్యాయాన్ని ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలోని విషయాన్ని సూచించే పద్ధతి ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది. అది అందరికీ తెలుసు. కానీ గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే కథలు గుర్తుకు రాలేదు. సాయిబాబా గుర్తుకు తెప్పించే విషయాన్నే వర్ణిస్తూ పోతాను అని నేను స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా సాయిబాబా కృపతో ఇప్పుడు నాకేం గుర్తొస్తోందో దాన్నే శ్రోతలకి చెప్తాను. అయినా అవాంతరాలను దూరంగా నెట్టేసి శాంతచిత్తంతో ఇటు లక్ష్యం పెడితే మనసుకి ఆనందం కలుగుతుందని శ్రోతలకు విన్నపంచేస్తున్నాను. ఓసారి బాబా పట్ల ఉత్తమ భక్తిభావం ఉన్న చాందోర్కర్ మసీదులో కూర్చుని బాబా పాదాలు నొక్కుతున్నాడు. నోటితో నెమ్మదిగా గీతాశ్లోకాలు గొణుక్కుంటున్నాడు. భగవద్గీతలోని 4వ అధ్యాయానికి చెందిన శ్లోకాలు ఉచ్చరిస్తూ చేత్తో బాబా పాదాలు నొక్కుతున్నాడు. అప్పుడేం అద్భుతం జరిగిందో చూడండి. భూత భవిష్యద్వర్తమానాలను తను కన్నుసన్నల్లో ఉంచుకున్న సాయి సమర్థుల మనసుకి నానాకి గీతార్థాన్ని చెప్పాలి అనిపించింది. జ్ఞానము, కర్మసన్యాసము, బ్రహ్మార్పణము గురించి వివరించే ఈ 4వ అధ్యాయం కంఠస్థం చేసిన నానా దాన్ని అస్పష్టంగా గొనగటం బాబా అతన్ని ప్రశ్నించటానికి కారణమైంది. సర్వకర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, సమస్త కర్మలకు చివర జ్ఞానమే ఉంటుంది. ఈ 33వ శ్లోకం అయిపోయాక తద్విద్ధి ప్రణిపాతేన అనే 34వ శ్లోకం నడుస్తోంది. ఈ 34వ శ్లోకం దగ్గరే నానా పఠనకి విశ్రాంతి లభించింది. అప్పుడే బాబా మనసుకి ప్రశ్నించి ఉపదేశించాలని అనిపించింది. బాబా ఇలా అన్నారు, నానా ఏమిట్రా గొణుగుతున్నావు, నెమ్మదిగా అంటున్నావెందుకు, స్పష్టంగా అను, నువ్వు నోట్లో గొణుక్కుంటున్నదాన్ని నాకు వినిపించు. బాబా చెప్పు అనగానే ఆ ఆజ్ఞని ప్రమాణంగా తీసుకుని నానా ఆ శ్లోకాన్ని 4 చరణాలతో సహా చదివాడు. గీతాశ్లోకం అనుష్టుప్ ఛందస్సులో రచించబడింది. దానిలోని ప్రతి 8 అక్షరాలకు ఓ చరణం చొప్పున 4 చరణాలు అంటే భాగాలుంటాయి. బాబా అప్పుడు దాని అర్థాన్ని స్పష్టం చేసి చెప్పమన్నారు. నానా అత్యంత నమ్రతతో చేతులు జోడించి ఉప్పొంగే ఆనందం ఆకాశపు టంచులు తాకుతుండగా మధుర శబ్దాలతో సమాధానం చెప్పాడు. భగవంతుని మనోగతాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు శ్రీ సాయిబాబా, కీర్తిశేషులు, నానాసాహెబ్ చాందోర్కర్ల సంవాదం అందరికీ స్పష్టమవటానికి భగవద్గీత శ్లోకంలోని ప్రతి ఒక్క అక్షరాన్ని యథాతథంగా పరిశీలిద్దాం. ప్రశ్నలోని మర్మాన్ని తెలుసుకోవటానికి, అలాగే మహాత్ముల మనసులోని భావాన్ని తెలుసుకోవటానికి అలా ప్రారంభిస్తే దానివల్ల శ్లోకార్థం బాగా స్పష్టమవుతుంది. అసలే సంస్కృత భాషను అర్థం చేసుకోవటం కష్టం. అది సాయిబాబాకి సులభతరం ఎలా అయ్యింది? అదేగాక ప్రశ్న విషయాన్ననుసరించింది అని లోకులు ఆశ్చర్యంతో ఇలా అనసాగారు. నిజంగా మహాత్ముల జ్ఞానానికి పరిమితి మనకు తెలీదు. సాయిబాబా సంస్కృత భాషను ఎప్పుడు నేర్చుకున్నారు? గీతను ఎప్పుడు చదివారు? ఆ గీతార్థంలోని మర్మాన్ని తెలుసుకోగల ఓ పండితుడిలా ఎలా ప్రశ్నించగలిగారు? శ్రోతల తృప్తి కోసం వారికి మూల శ్లోకంలోని భావనను చెప్పాలని, చర్చని బలపరిచేందుకు భగవంతుని మాటలను అక్షరాలా ఇక్కడ ఇస్తున్నాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇది గీతలోని మూలశ్లోకం. టీకాకారులు ఎంతోమంది ఉన్నారు. వారి భాషననుసరించి ఈ శ్లోకానికి అర్థం చూస్తే అందరి అభిప్రాయము ఒకటే. నానా కూడా బహుశ్రుతుడు. అతను గీతపైన భాష్యాలను సుదీర్ఘకాలం అభ్యసించాడు. ఆ శ్లోకంలోని ప్రతి ఒక్క శబ్దానికి అతను అర్థం చెప్పసాగాడు. వినయపూర్వకంగా, నమ్రతతో, రసపూర్వకంగా, మధుర శబ్దాలతో శ్లోకాలకు అన్వయంతో సహా పద్యాల్లోని మాటలను గద్యంలో చెప్పటం, అర్థాన్ని గుర్తుకు తెచ్చుకుని చెప్పటానికి సిద్ధపడ్డాడు. అతనిలా అన్నాడు, గురుచరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి, గురుసేవకు తమ ప్రాణాలని కూడా విక్రయించి, గురువుని ఆదరపూర్వకంగా ప్రశ్నించేవారికి జ్ఞానులు జ్ఞానాన్ని అర్థసహితంగా ఉపదేశిస్తారు. అంటే తాత్పర్యం, కృపామూర్తి శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుడితో అన్నదిదే, అర్జున, గురుసేవ, గురువందనం ఇవే జ్ఞానాన్ని ప్రాప్తింపచేసేవి. నీవీ మార్గంలో పోతే తత్వాన్ని తెలుసుకోగల జ్ఞానులు నీకు జ్ఞానమార్గాన్ని చూపిస్తారు. బాబా, నాకు తెలిసిన అర్థమిదే. శంకరాచార్యులు, ఆనందగిరి, శంకరానందులు, శ్రీధరులు, మధుసూదనులు, నీలకంఠులు వీరంతా తమ భాష్యంలో భగవంతుని ఉపదేశాన్ని ఈ పద్ధతిలోనే చెప్పారు. మొదటి రెండు చరణాల్లోని అర్థాన్ని బాబా అంగీకరించారు. కానీ శ్లోకంలో రెండవ సగం, అంటే మిగిలిన రెండు చరణాల గురించి చర్చించటానికి బాబా ఏమన్నారో వినండి. అప్పుడు చకోరాల్లాంటి ఇతర భక్తులు కూడా సాయిముఖం అనే చంద్రుడి వైపు లక్ష్యం పెట్టి అక్కడి నుంచి జాలువారే అమృత కణాలను సేవించటానికి నోళ్లు తెరిచి కూచున్నారు. బాబా ఇలా అన్నారు, నానా, శ్లోకంలోని మూడవ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దం వెనుక అవగ్రహం, ఆ నీ లోపించినట్లు చూపించే ఆ చిహ్నం పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్థం చెప్పు. నేనేమైనా తలకిందులుగా మాట్లాడి అర్థానికి అనర్థం తెప్పించానేమోనని, పూర్వభాష్యంలోని అర్థం అబద్ధమేమోనని అనవసరంగా అనుకోకు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్న చోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్థం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు, మరి దాన్నెలా ఉపదేశించగలం? కనుక జ్ఞానం అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానం అనే మాటకి అర్థాన్ని విన్నాను, అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్థం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగలిగితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకుని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా, లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు. కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశింపబడుతుంది. జ్ఞానం స్వయం ప్రకాశకం, కానీ నాచుతో ఆచ్ఛాదించబడిన శుద్ధ జలంలా ఉంటుందది. ఈ నాచుని తెలివిగలవారు పక్కకు నెట్టుతారు, వారికే ఆ శుద్ధ జలం లభిస్తుంది. చంద్రుడికి సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు, కానీ రాహుకేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకుంటారు. చంద్రుడిపై సూర్యుడిపై వీరి ప్రభావం ఉండదు, మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానం తన స్థానంలో స్వయం సిద్ధంగా స్పష్టంగా సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానం, దానిపైనున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్ఛాదనని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. దృష్టికి కనిపించేవన్నీ వర్ణించరానటువంటి మాయ యొక్క దృశ్యాలే. ఇదే అనాది, అవ్యక్త, అవిద్య, మాయ. అజ్ఞానాన్ని ప్రకాశింపచేసేదిదే. జ్ఞానం అనే వస్తువు తెలుసుకోవలసినది, అది ఉపదేశానికి విషయం కాలేదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందటానికి సాధనలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం. జ్ఞానం పైన ఉండే అంధకారమనే ఆచ్ఛాదనను మొదట దూరం చేయాలి. అప్పుడే శ్రేష్టమైన జ్ఞానరూప అద్భుత వస్తువు బ్రహ్మ ప్రకటమవుతుంది. అజ్ఞానమే సంసారంలోని దుఃఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయా ఆవరణ ఎగిరిపోతుంది, స్వాభావిక జ్ఞానం మిగిలి ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించవలసిన పని లేదు, అది లభించటానికి ముందే సిద్ధంగా ఉంటుంది. అజ్ఞానమే జ్ఞానానికి అడ్డుగా ఉంటుంది. ఇది వేదశాస్త్రంలో ప్రసిద్ధం. దేవుడు భక్తుడు వేరు అని అనుకోవటమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్ణ జ్ఞానం మిగిలి ఉంటుంది. త్రాటి దగ్గర సర్పం భాసించటం అనేదే త్రాటి శుద్ధ స్వరూపానికి అజ్ఞానం. నిజమైన స్వరూపాన్ని ఉపదేశించటంతో అజ్ఞానం దూరమవుతుంది, త్రాటి జ్ఞానం మిగులుతుంది. బంగారం లోపల ఉంటుంది, దానిమీద మాలిన్యం పేరుకుంటుంది. మాలిన్యం లోపల బంగారం తళతళా మెరుస్తూ ఉంటుంది. అయితే దాన్ని ప్రకటించటానికి అగ్ని అవసరపడుతుంది. దేహం జన్మించటానికి కారణం మాయ. దేహ చలన వలనాలు వర్తన విధిననుసరించి ఉంటాయి. సమస్త సుఖదుఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు ఇత్యాదులు, ద్వంద్వాలు కూడా విధిననుసరించి ఉంటాయి. మన శరీరం పట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానం. కనుక దేహాభిమానం లేని వారికి సుఖదుఖాలనేవి తెలీదు. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. మన నిజస్వరూపమైన జ్ఞానం మనకి లేకపోవటం వల్ల మాయా జన్మిస్తుంది. గురుకృపతో మాయ నిరసించబడితే మన నిజమైన స్వరూపం గురించిన జ్ఞానం స్వాభావికంగా కలుగుతుంది. ఒక భగవద్భక్తి తప్ప ఇతర సాధనలు చేయటమనే కష్టమెందుకు? బ్రహ్మ కూడా మాయకి అధీనంగా ఉంటుంది, అది కూడా భక్తి వల్లే మాయ నుంచి విడుదలవుతుంది. బ్రహ్మలోకం ప్రాప్తించినప్పటికీ భక్తి లేకుండా ముక్తి ఉండదు. అక్కడ కూడా ఈశ్వర భక్తి తప్పిపోతే అప్పుడు మానవులు జనన మరణ చక్రంలో పడిపోతారు. కనుక మాయను నిరసించటానికి ఈశ్వర భజన అనేది ఒక్కటే ఉపాయం. ఈశ్వరుని భక్తులకు స్వర్గం నుంచి పతనం, క్రింద భూమి మీదకి రావటం ఉండదు. సంసారం అనేది మళ్ళీ ఇంధనం కాదు, మాయా అనేది మిథ్య, నిజం కాదు. గొప్ప మంత్రగత్తె అది, జ్ఞానులను క్షణక్షణం మోసగిస్తుంది అని జనులంటారు. కానీ దాన్ని భక్తులు చిటికేసి నర్తింపచేస్తారు. గొప్ప విద్వాంసులు మోసగించబడే చోట అశిక్షితులైన భావిక భక్తులు అంటిపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణు వెళ్ళి ఉంటారు. విద్వాంసులకు తమ జ్ఞానాన్ని గురించి గొప్ప గర్వం ఉంటుంది. కనుక మాయను దాటి వెళ్ళటానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసార భయం వెంటనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చే మరణం వస్తే రాని, కానీ హరి విస్మరణని మాత్రం రానీకు. మన ఇంద్రియాలతో మన ఆశ్రమాన్ననుసరించి, మన వర్ణాన్ని అనుసరించి మన ఆచరణ ఉండాలి. మనసులో ఈశ్వరుని చరణాలను ధ్యానం చేయాలి. గుర్రాలు రథానికి పూన్చబడి ఉన్నట్లు అలా శరీరం ఇంద్రియాలకి కట్టుబడి ఉంటుంది. ఆ ఇంద్రియాలకు మనసుని పగ్గంగా భావించి బుద్ధి చేత వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే స్వయిచ్ఛతో తిరిగే మనసు ఇష్టమొచ్చినట్లు పరుగెత్తాలని చూస్తుంది. కానీ బుద్ధి దాన్ని తన నిశ్చయంతో ఆపుతుంది. ఆ పగ్గం అనే మనసుని నిగ్రహించి తన సత్తాని స్థాపిస్తుంది. బుద్ధిలాంటి నిష్ణాతుడైన నేత రథానికి సారథిగా ఉన్నప్పుడు రథ యజమానికి చింత ఎందుకు? అతను స్వస్థచిత్తంతో వ్యవహరించాలి. దేహం పనులను చేయించటం బుద్ధి పని అని మనసుకి అలవాటైతే ఆ వ్యవహారాలన్నీ హితకారకమవుతాయి. ఇంద్రియాలు శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే విషయాల వెనుక పడితే వ్యర్థంగా శక్తి ఖర్చయిపోతుంది. అడుగడుగునా అధోగతి పడుతుందన్న భీతి ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం మొదలైన 5 విషయాలకి సంబంధించిన సుఖమంతా చివరికి దుఃఖమే. నిజానికి అజ్ఞానంలాంటి మరో దుఃఖం లేదు. శబ్ద విషయానికి హరిణం భ్రమిస్తుంది, తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని ఏనుగు అనుభవిస్తుంది, అప్పుడు అది అంకుశంతో పొడిపించుకోవలసి వస్తుంది. రూప విషయానికి మిడత భ్రమించి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. చేప రస విషయానికి సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తుంది, వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. భ్రమరం గంధ విషయానికి మత్తిల్లుతుంది, కమలంలో బంధింపబడుతుంది. ఒక్కొక్క విషయానికే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, మరి 5 విషయాలు ఒక్కటిగా కలిసినప్పుడు ఎంత భయంకరమైన సందర్భం వస్తుంది. ఇవైతే పశుపక్షులు, జలచరాలు. కానీ తెలివి ఉన్న మానవులు కూడా విషయాల వెనకపడి ఆ దుస్థితిని అనుకరిస్తారు. దీనికంటే వేరే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానాన్ని నాశనం చేసి విషయాల నుంచి దూరమైతే అస్వస్థ చిత్తానికి ఆనందం కలుగుతుంది. జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్ఠ సుఖం అనే లాభం కలుగుతుంది. అంతఃకరణలో హరి గురువుల చింతన కలగాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసులో వారిని నిరంతరం ధ్యానించాలి. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి గురు గ్రామాలకు వెళ్ళాలి. నాసికతో వాళ్ల నిర్మల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ల దర్శనం చేసుకోవాలి. అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి గురువుల వైపు ప్రేమతో మళ్లించిన ఆ భక్తుల స్థితి ధన్యం. ఇంతకు మించిన భగవద్భక్తి మరోటి ఏముంటుంది? సారాంశం, అజ్ఞానాన్ని సమూలంగా పెకిలించివేయాలి. మిగిలినదే స్వయం సిద్ధ జ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. అసలే నానాసాహెబు వినయశీలి. అందులోనూ బాబా చేసిన ఈ మధుర నిరూపణను వినగానే అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి ఎంతో శ్రద్ధతో ప్రార్థించాడు. బాబా, నా అజ్ఞానం తొలగించండి. నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపచేయండి. పైకి సాత్వికతపై శాంతి, క్షమ, దయ అనే గుణాలు. కోరిక ఉన్నాగాని మనసులో సదా సంశయమే నిండిపోవటం, క్షణం సేపైనా అవమానాన్ని సహించలేకపోవటం, వీటికన్నా అజ్ఞానం మరోటి ఏముంటుంది? కడుపులో మాన సన్మానాల గురించి, కీర్తి గురించి ఎంతో కోరిక. పైకి ధ్యానం అనే ముసుగు, లోపల కామక్రోధాలు రగులుతూ ఉండటం, దాన్ని మించి అజ్ఞానమనేది మరొకటేమిటి? లోపల నుంచి అన్నీ దుష్కర్మలు చేస్తుంటారు, ఆచారాల చిరునామా ఉండదు, వివేక విచారాలు దివాలా తీసినా బయటకు బ్రహ్మనిష్టను ప్రదర్శిస్తుంటారు. దీనికన్నా అజ్ఞానం వేరే ఏముంటుంది? బాబా, మీరు కృప అనే మేఘం, కృప అనే నీటిని వర్షించి నా అజ్ఞానమనే అగ్నిని శాంతింపచేయండి. దీనితో నేను ధన్యుణ్ణవుతాను. నాకు జ్ఞానం గురించి ఉట్టి మాటలు వద్దు. నా తీవ్రమైన అజ్ఞానాన్ని దూరం చేయండి. నాపై కృపాదృష్టి చూపండి. ఇదే నాకు సుఖసంతృప్తులనిస్తుంది. శ్రీ సాయిబాబా ప్రేమ, కరుణలు కలబోసిన సాగరం. ఆయన నానాని నిమిత్తంగా చేసుకుని మనందరి కోసం గీతార్థాన్ని ప్రవచనం చేశారు. గీత భగవంతుని పలుకులే కనుక అది సాక్షాత్తు శాస్త్రమే. ధర్మవిధి, ఆచరణ గురించి నియమాలను చెప్పే గ్రంథం. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో కూడా అది గ్రహించదగినదే. దానికి ఎన్నడూ అవమానం జరగరాదు. అత్యంత విషయాసక్తులైన వారికి లేదా నిజంగా జీవన్ముక్తులకి బ్రతికి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం ప్రాప్తించినవారు. ఈ ఉభయులకి శాస్త్రాల అర్థం అవసరం లేదు. శాస్త్రజ్ఞానం కేవలం ముముక్షువుల కోసమే, మోక్షాన్ని కోరుకునేవారికే. నేను విషయాల్లో బాగా చిక్కుకొని ఉన్నాను, నేనెలా ముక్తుడినవుతాను అని అదే పనిగా అనే ముముక్షువులను దాన్నించి తప్పించటానికే ఉన్నాయి ఈ శాస్త్రాలు. అలాంటి తమ భక్తులను చూసి మహాత్ములకి అపార కారుణ్యం ఉత్పన్నమైనప్పుడే వారు ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా చేసుకుని సహజంగా ఉపదేశిస్తారు. ఇప్పుడు సాయిబాబా ఆచరణలో మరో పద్ధతి చెప్తాను. ఏదైనా ఒక పనిని చేయాలంటే అది ఎవరికీ తెలియకుండా చేసి చూపించేవారు. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ దానికి నిజమైన కారణమేమిటో ఎవరికీ నిజంగా తెలిసేది కాదు. కానీ కార్యం మాత్రం ఏ రకమైన ఆడంబరము లేకుండా మెల్లమెల్లగా నడిచేది. ఏ పనినైనా సహజంగా మొదలుపెట్టేవారు. కానీ దాని మూల కారణానికి పేరు నిర్దేశించబడి ఉండేది కాదు. పైగా పైకి చూడ్డానికి అది పొరపాటు అనిపించేది. మాట్లాడేవాడు ఏమైనా చేస్తాడా? గర్జించే మేఘాలు కురుస్తాయా? ప్రాచుర్యంలో ఉన్న ఈ సామెతకు సాయిబాబా ప్రత్యక్షంగా అనుభవాన్నిచ్చేవారు. బాబాలాంటి అవతార పురుషులు పరోపకారం కోసం ఈ జగత్తులో అవతరిస్తారు. నిశ్చయించుకున్న పని అయిపోయాక చివరికి అవ్యక్తంలో లీనమైపోతారు. కానీ మనకు సంబంధించినంతవరకు మనకి మూల కారణమేమిటో తెలియదు. మనం ఎక్కడ్నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం, ఎందుకు ఉత్పన్నమైనాం, మనం జన్మించటానికి కారణమేమిటి, ఇవేవీ తెలియవు. సరే, మనసుకి తోచినట్లు వ్యవహరిస్తూ ఆయుష్ని పోగొట్టుకుంటాం. తరువాత మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఇంద్రియాలన్నీ వికలమైపోతాయి. అయినా మంచి ఆలోచన రాదు. భార్య, పుత్రులు, బంధువులు, తల్లి, మిత్రులు వీరందరూ కళ్ళ ఎదుటే మరణించటం చూసి కూడా మనసుకి మంచి ఆలోచన కలుగదు. మహాత్ములు మాత్రం అలా కాదు. వారెంతో సావధానతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. తమ మరణ సమయము, స్థానము కూడా వారికి తెలిసి ఉంటుంది. శరీరమున్నంత వరకు వాళ్ళు తమ శరీరాన్ని భక్తుల కోసం ఎంతో ప్రేమతో క్షీణింపచేసుకుంటారు. శరీరం ధరిత్రిపై ఒరిగిపోయాక శరీరాన్ని త్యాగం చేసిన ఆ చోటుని తమ భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగంలో పెడతారు. కొందరు మహాత్ములు శరీరం ఒరిగిపోయే ముందు తమ శరీరానికి ఆ స్థలంలో విశ్రాంతి లభించాలని తమ సమాధిని నిర్మించుకుంటారు. బాబా కూడా అలాగే చేశారు. సమాధి మందిరాన్ని నిర్మింపచేశారు. కానీ ముందు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. నిజమే, ఆయన కరణి అద్భుతం. తమ ఈ స్మారక చిహ్నాన్ని బాబా నాగపూర్కి చెందిన బాపూసాహెబ్ బుట్టి అనే పేరుగల గొప్ప శ్రీమంతుడి చేత నిర్మింపచేశారు. ఈ బాపూసాహెబ్ బాబాకి గొప్ప భక్తుడు. బాబా చరణాలపై సదా అనురక్తి కలిగి ఉండేవాడు. అతను తన కుటుంబ సమేతంగా షిరిడీకి బాబా సేవ చేయటానికి వచ్చాడు. బాబా చరణాలపై ఉన్న ప్రేమతో మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి ఉంటుండేవాడు. తరువాత అలాగే శాశ్వతంగా అతను షిరిడీలోనే ఉండిపోయాడు. అతని మనసుకి ఇలా అనిపించింది, ఏదో ఒక స్థలాన్ని కొనాలి, ఓ చిన్న భవనం కట్టుకొని అందులో స్వతంత్రంగా నివసించాలి. ఇక్కడే మూలబీజం నాటబడింది. అదే భక్తుల పట్ల బాబాకున్న ప్రేమకు ప్రత్యక్ష స్మారక చిహ్నంగా సమాధి మందిరం అనే వృక్షంగా రూపుదిద్దుకుంది. దాన్ని ఎలా నిర్మించారు, ఎక్కడ నుంచి అది మొదలైంది, అది ఎలా రూపుదిద్దుకుంది అన్న వృత్తాంతాన్నిప్పుడు వినండి. అలాంటి ఆలోచన మనసుకి వచ్చిన తరువాత బాపూసాహెబ్ ఓ రోజు దీక్షిత మేడపై నిద్రిస్తున్నప్పుడు అతనికి ఒక గొప్ప కల వచ్చింది. అక్కడే మరో పక్క మీద మాధవరావు దేశపాండే పడుకుని ఉన్నాడు. అతనికి కూడా అలాంటి కలే వచ్చింది. ఇద్దరికీ గొప్ప ఆశ్చర్యం కలిగింది. బాపూసాహెబ్కొచ్చిన స్వప్నంలో బాబా అతనికిలా ఆజ్ఞాపించారు, దేవుడి గదితో సహా ఒక వాడాని నిర్మించు. ఈ కల అవగానే బాపూసాహెబుకి మెళకు వచ్చింది. తన పక్కమీద కూచుని కలని ఆద్యంతము గుర్తు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇలా ఉంటే మరో పక్క అతనికి మాధవరావు ఏడవటం వినిపించింది. బుట్టి అతన్ని నిద్రలెమ్మని గట్టిగా అరిచాడు. అది విన్న వెంటనే మాధవరావు నిద్ర ఎగిరిపోయింది. బుట్టిని చూసి అతను ఎందుకేడుస్తున్నాడో అడిగాడు. దానికతను ఇలా అన్నాడు, బాబా ప్రేమపూరితమైన మాటలను విని ప్రేమ ఉప్పొంగింది, కంఠం పూడుకుపోయి కళ్ళ నుంచి అశ్రుప్రవాహం ప్రవహించింది, ఉరవళ్ళు పరవళ్లతో ఉవ్వెత్తున ఎగసే ఆ గొప్ప ప్రేమను తట్టుకోలేక ఏడుస్తున్నాను. నా దగ్గరకొచ్చి బాబా నాకు స్పష్టంగా ఇలా ఆజ్ఞాపించారు, పూజగదితో సహా వాడాను నిర్మించు, నేను అందరి కోర్కెలు తీరుస్తాను, ఇద్దరికీ ఒకేలాంటి కల రావటమేమిటి అని బాపూసాహెబ్ బుట్టి మనసుకి ఆశ్చర్యం కలిగింది. దానివల్ల మనసులో సంశయం మిగలకుండా పోయింది. పని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. స్వయంగా బుట్టి జన్మతః శ్రీమంతుడవటం వల్ల అతనికి వాడాను పూజగదిని నిర్మించగల సామర్థ్యం ఉంది. అయితే మాధవరావుకి కేవలం తినటానికి చాలినంత మాత్రమే ఉంది. అయినా ఇద్దరికీ ఒకేలాంటి కల వచ్చింది, ఇద్దరి స్వప్నాలు కలిశాయి. పరమాత్మదాసులైన వారిద్దరూ పరమానంద భరితులైనారు. వారు వెంటనే వాడాని అందులో పూజగదిని నిర్మించటానికి ప్లాన్ గీసుకున్నారు. కాక దీక్షిత్ అనుమతి కూడా తీసుకున్నారు. మర్నాడుదయం వాళ్ళు ముగ్గురూ బాబా దగ్గరున్నప్పుడు జీవన ప్రాంగణంలో మానవత్వపు దీపకాంతులు వెదజల్లే బాబా ఎప్పటిలాగే శ్యామాముఖంలోకి ప్రేమపూర్వకంగా తదేకంగా చూశారు. మాధవరావు ఇలా అన్నాడు, దేవా మీ లీలలు విచిత్రం, మమ్మల్ని మీరు హాయిగా నిద్రైనా పోనివ్వటం లేదు, అక్కడ కూడా మా చేత వాగిస్తున్నారు. ఇది విని బాబా తమ చెవులపై చేతులు పెట్టుకుని ఇలా అన్నారు, ఎవరేమన్నా సరే నేను మాత్రం నా చోటులోనే ఉంటాను. సరే, అప్పుడు పైన చెప్పిన దానికి సంబంధించిన ఆలోచన బాబా ముందు పెట్టారు. పూజగదితో సహా వాడాను నిర్మించటానికి ఆయన అంగీకారం వెంటనే లభించింది. మాధవరావు నడుం బిగించాడు. భూగృహము మొదటి అంతస్తు తయారయ్యాయి. బావి కూడా తవ్వించారు. పని అంతవరకు వచ్చింది. బాబా కూడా లెండి వైపు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు గోడలకి కిటికీలు తలుపులు అమర్చటాన్ని ఉత్సాహంతో చూసేవారు. చూపుడు వేలుని పైకెత్తి, ఇక్కడ తలుపు పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, తూర్పు వైపున గ్యాలరీ కట్టండి, చాలా బాగుంటుంది అనేవారు. సరే, కార్యకారణ నిమిత్తంతో తరువాత పని బాపూసాహెబ్ జోగుతో జరగవలసి ఉంది కనుక ఆ పనిని అతనికి అప్పగించారు. ఈ ప్రకారంగా పని నడుస్తూ ఉన్నప్పుడు బుట్టి అంతఃకరణకి స్ఫూర్తి కలిగి దానిలోనే ఓ గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు కదా అనుకున్నాడు. ఆలోచన అయితే కలిగింది, కానీ బాబా ఇచ్ఛ ఏమిటో తెలుసుకోకుండా ఆయన ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ పనిని ప్రారంభించడు. అది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞే ముఖ్యం. అది లేకుండా అతను ఒక్క పని కూడా ప్రారంభించడు. మధ్యలో హాల్ ఎందుకు? దాని అవసరమేమిటి? రెండు వైపులా గోడలు కట్టి మురళీధరుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించకూడదు అన్న భావనతో ఈ ప్రకారంగా హాలే దేవాలయమైతే బావుంటుందని బుట్టి మనసుకి కలిగింది. కానీ బాబా అభిప్రాయం అడిగి అప్పుడు ఆయన నిశ్చయంగా ఒప్పుకుంటేనే ఆ పని చేయాలి అని అతను మాధవరావుతో, మనం బాబానడిగి ఈ దేవుడికి బాబాని నచ్చే విధంగా తర్వాతి కార్యక్రమం ఆలోచిద్దాం అన్నాడు. బాబా వ్యాహ్యాళికి వెళ్తూ వాడా తలుపు దగ్గరకు వచ్చినప్పుడు శ్యామరావు ఆయన్నిలా అడిగాడు, దేవా, బాపూసాహెబు హాల్లో రెండు గోడలు లేపి అక్కడ ప్రేమపూర్వకంగా మురళీధర శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించి మధ్యభాగంలో అరుగు కట్టి దానిమీద సింహాసనం నిర్మించాలని, అప్పుడు దానిపై కూచున్న మురళీధర్ శోభతో కనిపిస్తాడని అంటున్నాడు. బాపూసాహెబ్ మనసులో ఈ ఆలోచన ఉంది, కానీ అందుకు మీ అనుమతి కావాలి. ఈ ప్రకారంగా దేవాలయము, వాడ రెండూ ఒకేసారి అయిపోతాయి. శ్యామరావు మాటలు విని బాబా ఆనందంతో మంచిది అని వాడావైపు చూస్తూ మమతల మంచు తుంపరలు చిందేలా చెవులకింపైన మాటలు చెప్పారు. వాడా పూర్తయ్యాక మనమే అక్కడుందాం. అక్కడే మనం కబుర్లు చెప్పుకుందాం. అక్కడే మనమంతా ఆడుకుందాం. ఒకరినొకరు కౌగలించుకుని ఆనందంగా ఉండిపోదాం. సరే, మాధవరావు దీనికోసం బాబాని ఇంకా ఇలా అడిగాడు, దేవా, ఇది నిజంగా మీ ఆజ్ఞ అయితే మరి ఈరోజు మంచిదేనా? భూమి పూజ చేయమంటారా? కొబ్బరికాయ కొట్టమంటారా? బాబా పగలగొట్టు అనగానే అతను వెంటనే కొబ్బరికాయ తెచ్చి కొట్టాడు. మొదట గర్భగుడి తయారైంది. విగ్రహాన్ని తయారు చేయమని ఓ శిల్పికి చెప్పేశారు. కానీ తరువాత ఏమైందంటే బాబాకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆయన అంత్యకాలం దగ్గరపడింది. భక్తుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. వాళ్ళు కుమిలిపోయారు. బాపూసాహెబ్ అస్వస్థ చిత్తానికి ఆ తరువాత వాడా స్థితి ఏమవుతుందో అర్థం కాలేదు. అతనికి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. అసలు బాబా పసిడికాంతుల పాదస్పర్శకి ఈ మందిరం నోచుకుంటుందా? లక్షలాది రూపాయలు నీళ్లలా ఖర్చయ్యాయి. ఇప్పుడు ఈ అవాంతరం వచ్చిపడింది. బాబా దేహం వదిలేస్తే మురళీధరుడెందుకు, ఇల్లెందుకు, మందిరం వాడాలు ఎందుకు అన్న అశుభ ఆలోచన బుట్టి హృదయంలోకి వచ్చింది. తరువాత అదృష్టవశాత్తు సాయిబాబా అంత్యకాలపు ఆజ్ఞతో, వాడా యొక్క మహా అదృష్టంతో అందరి మనసుల్లో ఉన్నదే జరిగింది. నన్ను వాడాలో ఉంచండి అన్న బాబా నోటినుంచి వెలువడిన బాబా చివరి ఆజ్ఞతో అందరి మనసులు కుదుటపడ్డాయి. అప్పుడు ఆధ్యాత్మిక అమరకాంతులీనే సాయి పవిత్ర శరీరం గర్భగుడిలో శాశ్వతంగా ఉండిపోయింది. వాడా సమాధి మందిరమైంది. నిజంగా సాయి పావన చరిత్ర లోతైనది. బుట్టి ధన్యుడు, ఎందుకంటే తన స్వంత ఇంటికి ఎంతో పవిత్రనామం కల శ్రీ సాయిబాబా శరీరం విశ్రాంతి తీసుకోవటానికి వచ్చింది. సరే, అలాంటి ఈ పవిత్ర కథను విని శ్రోతలు సుఖసంపన్నులవుదురుగాక. సాయినాథునికి శరణు వెళ్లిన హేమాడ్పంత్ క్షణం కూడా ఆయన చరణాలు వదలడు. మంచి చెడు అనుభవాలు కలిగినప్పుడు తమ భక్తులను సంతుష్టిగా ఉంచగల సమర్థులు బాబా. ఆయన ఉపదేశాలను అనుసరించి ఆచరణను సరిచేసుకుంటే నిశ్చయంగా శ్రేయస్సు కలుగుతుంది. ఈ కథ, చెప్పే వక్త, మాట్లాడే అతని నోరు, వీటన్నింటిలోనూ సాయి సమర్థులే స్వయంగా ఉన్నప్పుడు అక్కడ ఇక ఈ హేమాడి ఎవరు, ఎక్కడివాడు, ఊరికే నామమాత్రమే. అతనికి ప్రేరణ కలిగిన విధంగా కథ వినటానికి లభిస్తుంది. అప్పుడు మనం చెప్పుకోబోయే వాటి గురించిన విచారం ఇప్పుడెందుకు? సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గీతా విశిష్ట శ్లోక అర్థ నివేదనం, అలాగే సమాధి మందిర నిర్మాణమనే పేరుగల 39వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 39వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని సందర్భం గురించి 53వ అధ్యాయంలోని అవతరణిక రచించిన రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ బాబా బిడ్డ కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథదేవ్ రాశారు. అతని కథ రాబోయే 40, 41 అధ్యాయాల్లో వస్తుంది. వాటిలో అతన్ని మరింతగా వర్ణించడం జరిగింది. శ్రీ సాయిలీలా మాసపత్రిక 4వ సంచిక 563 పేజీలో ఇది ముద్రించబడింది. కీర్తిశేషులు పరమపూజ్య నరసింహస్వామిగారు సాయిబాబా మీద వ్రాసిన అనేక గ్రంథాల్లో కూడా ఇది వచ్చింది. అది చదివితే పాఠకులకు ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవటం మరింత సులభమవుతుంది. కనుక ఇక్కడ నేను దాన్ని ఇస్తున్నాను. నానాసాహెబ్ చాందోర్కర్ సంస్కృతాన్ని విషయంగా తీసుకుని ముంబై ఎల్ఫిన్స్టన్ కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు. సంస్కృతంలో గీతపై శంకర భాష్యంతో సహా అన్నీ గొప్పగా అభ్యసించాడు. సహజంగానే అతనికి తన విద్వత్తు గురించిన అహంకారం ఉండేది. మోక్షప్రాప్తిలో అహంకారం గొప్ప అవాంతరంగా పరిణమిస్తుంది. కనుక దాన్ని తొలగించటానికి, దాంతోపాటు శిష్యుడి జ్ఞానప్రాప్తి కోసము గురువుకి ఎలా శరణు వెళ్లాలో నానాకి చెప్పటం కోసము బాబా నిశ్చయంగా అతనికి బోధించారు. ఓ రోజు మసీదులో నానా బాబా పాదాలు నొక్కుతూ మనసులో ఏదో గొణుక్కుంటున్నాడు. బాబా అతన్నాపి అతనేం గొణుక్కుంటున్నాడో అడిగారు. దానికి నానా ఇలా అన్నాడు, నేను సంస్కృత శ్లోకాన్ని చదువుకుంటున్నాను. బాబా, ఏమిటా శ్లోకం? నానా, గీతలోని శ్లోకం. బాబా, అయితే దాన్ని చదువు, నన్ను కూడా వినని. దానికి నానా భగవద్గీత 4వ అధ్యాయంలోని గురుశిష్యుల అనుబంధం గురించి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన, 4వ అధ్యాయం 34వ శ్లోకం చదివి వినిపించాడు. సర్వజ్ఞులైన బాబాకి నానా ఏ శ్లోకం చదువుతున్నాడో తెలుసు. సరిగ్గా అక్కడే సరైన అవకాశం వచ్చిందని బాబా నానాని ఆపి ప్రశ్నించి తమ కార్యం నెరవేర్చారు. బాబా నానాని ఇలా అడిగారు, నీకు దీనికి అర్థం తెలుసా? తెలిస్తే నాకు చెప్పు. దానికి నానా, గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి వారిని సేవించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడు బ్రహ్మవేత్తలు, జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని శ్లోకానికి సర్వసాధారణ అర్థం చెప్పాడు. కానీ బాబా ఇలా అన్నారు, నాకలాంటి స్థూల తాత్పర్యం వద్దు, దానిలోని ప్రతి ఒక్క శబ్దానికి స్పష్టంగా అర్థం చెప్పు. నానాకి ఆశ్చర్యం కలిగింది. అసలు శిక్షణ అనేది జరగని వారికి, సంస్కృత భాషా గంధమే లేని వారికి ఆ ప్రతిపదార్థం చెప్తే తెలుస్తుందా? ఏది ఏమైనా అతను దానికి అర్థం చెప్పటాన్ని ప్రారంభించాడు. బాబా అతనికి ఎదురు ప్రశ్న వేయటం మొదలెట్టారు. బాబా, తత్ అనే శబ్దం దేన్ని ఉద్దేశించబడింది? నానా, జ్ఞానాన్ని. బాబా, ఏ జ్ఞానాన్ని? నానా, మునుపటి శ్లోకంలో చెప్పబడినది. సర్వకర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. అర్జున, కర్మలన్నిటికీ చివర జ్ఞానం ఉంటుంది. బాబా, గురువుకి కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా? నానా, ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం అని మాత్రమే నాకు తెలుసు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నానా, ప్రశ్నించటం. బాబా, ప్రశ్న అంటే ఏమిటి? నానా, ఇదే. బాబా, పరిప్రశ్న, ప్రశ్న ఈ రెండింటికి ఒకటే అర్థమైతే వ్యాసులవారు పరి అన్న ఎక్కువ ప్రత్యయాన్ని ఎందుకు పెట్టారు? ఆయనకేమైనా తల తిరిగిందా? నానా, పరిప్రశ్నకి మరొక అర్థం నాకు తెలీదు. బాబా, సేవ అనటంలో ఏ సేవ ఉద్దేశించబడింది? నానా, మేము ఎప్పుడు చేసేదే పాదాలు నొక్కటం మొదలైన. బాబా, ఆ మాత్రం సేవ చాలా? నానా, సేవ అనే శబ్దానికి మరొక అభిప్రాయం ఏదైనా ఉందేమో నాకు తెలీదు. బాబా, ఉపదేక్ష్యంతితే జ్ఞానం ఈ మూడవ చరణంలో అనుష్ఠుప్ ఛందస్సు 8 అక్షరాల్లో తేడా రాకుండా ఏదైనా ఒక అక్షరం ఎక్కువగా ఎక్కడైనా పెట్టొచ్చా? నానా, అవును, మనం ఉపదేక్ష్యంతితే జ్ఞానం అజ్ఞానం అని అనొచ్చు. కానీ గురువు శిష్యునికి అజ్ఞానం గురించి ఉపదేశం చేస్తారన్న విషయం శంకర భాష్యంలో ఎక్కడా చెప్పబడిలేదు. బాబా, పర్వాలేదు, శంకరాచార్యులు అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకోకపోయినప్పటికీ ఒకవేళ దాంతో శ్లోకానికి అర్థం మరింత స్పష్టంగా అయ్యేటట్లయితే నీకేమైనా అభ్యంతరమా? నానా, అభ్యంతరం లేదు, కానీ అజ్ఞానమనే శబ్దాన్ని తీసుకుని శ్లోకానికి మంచి అర్థం ఎలా రప్పించాలో నాకు తెలియటం లేదు. బాబా, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి జ్ఞానులు తత్వదర్శుల దగ్గరకు పోయి జ్ఞానం సంపాదించమని, వారికి నమస్కరించమని, ప్రశ్నించమని, వారిని సేవించమని ఎందుకు చెప్పారు? శ్రీకృష్ణుడు స్వయంగా తత్వదర్శికారా? అంతేకాదు, ఆయన మూర్తీభవించిన జ్ఞాని కూడా కదా. నానా, అవును, నిజమే. కానీ ఆయన అర్జునుణ్ణి జ్ఞానుల వద్దకు పొమ్మని ఎందుకు చెప్పారో నాకు అర్థం కావటం లేదు. బాబా దగ్గర నుంచి అలాంటి కఠిన ప్రశ్నను విన్న నానాసాహెబు ఎంతో గందరగోళంలో పడిపోయాడు. అతని అభిమానం పారిపోయింది. అతను వినమ్రంగా బాబాని ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానమివ్వమని అడిగాడు. బాబా తెలియచెప్పసాగారు, ప్రణిపాతం అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు, భూమ్మీద కట్టె పడినట్లు తమ శరీరాన్నంతా గురుచరణాల వద్ద పడేయాలి. తాము స్వయంగా ఏ విలువ లేనివాళ్లం, గురువే సమస్తము అన్న సంపూర్ణ వినయంతో కాయ వాచ మనస శరణాగతి చెందాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తమ సందేహాన్ని చక్కగా తీర్చుకోవటానికి మళ్లీ మళ్లీ ప్రశ్నించాలి. గురువులో ఏదో ఒక తప్పుని ఎంచి ఆయన్ని హేళన చేయటానికో లేదా సహజంగా ఏదో తమాషాకో ప్రశ్నించకూడదు. సేవ అంటే ఏదో గురువు పాదాలు నొక్కటం సేవ కాదు. ఆ సేవలో గురువుని తమ సర్వస్వంగా భావించి తను మన ధనాలను అర్పించాలి. అలాగే ఈ సేవ నేను చేస్తున్నాను, అది చేయటానికి లేదా చేయకుండా ఉండటానికి నేను స్వతంత్రుణ్ణి అన్న భావన ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకి అర్పించాను, కాబట్టి ఆయనే నా యజమాని, ఆయనది ఆయన సేవకే ఉపయోగించాలి. దాని గురించి నా వద్ద ఏదో గొప్పతనం నిర్ణయించే అధికారం లేదు అన్న భావన ఉండాలి. సరే, ఇప్పుడు గురువు శిష్యుడికి అజ్ఞానాన్ని ఉపదేశించే విషయం చెప్తాను. బాబా, నానా, బ్రహ్మ అంటే శుద్ధ సద్వస్తువు లేక జ్ఞానమే కదా? నానా, అవును, బాబా, ఇది కాక మిగిలిందంతా అసత్తు అజ్ఞానమే కదా. నానా, అవును బాబా. బ్రహ్మని మనస్సు, వాక్కు వగైరా ఇంద్రియాలతో తెలుసుకోలేమని శాస్త్రాల్లో చెప్పలేదు? నానా, అవును బాబా. అప్పుడు వాక్కు అంటే బ్రహ్మలేక జ్ఞానం రాదా? నానా, కాదు బాబా. గురువు చెప్పేది జ్ఞానం కాక అజ్ఞానమా? నానా, అలా అనిపించటం నిజమే బాబా. గురూపదేశం వస్తుత అజ్ఞానమే. ఒక ముల్లుతో మరొక ముల్లును తీసివేస్తాం, అలాగే గురువు అజ్ఞానరూపంతో శాబ్దిక ఉపదేశం ప్రారంభిస్తే శిష్యుడి అజ్ఞానం అంటే అతని జ్ఞానం మీద ఉన్న ఆచ్ఛాదన పక్కకి నెట్టబడుతుంది, జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. కనుక గురువు ఉపదేశించేది అజ్ఞానమే, దాని పరిణామం జ్ఞానమే అవుతుంది. జ్ఞానం ఉత్పన్నం కాబడదు, మూలంలో అక్కడే ఉంటుంది, దాన్ని ఉచ్చరించలేము. శాస్త్ర విశారదుడిచే ఉపదేశించబడ్డ శస్త్రాల్లాంటి మాటలతో శిష్యుడి అజ్ఞానం కళ్ళలోని శుక్లంలా తీసివేయబడుతుంది. అప్పుడు శిష్యుడి దృష్టి చక్కబడి అతనికి తన శుద్ధ చైతన్య రూపం కనిపిస్తుంది. సంత జ్ఞానేశ్వరుడు 18వ అధ్యాయం 1396వ ఓవీలో ఇలా అన్నారు. నిద్ర, దానివల్ల వచ్చే స్వప్నము, ఇవన్నీ కూడా నిద్రతో సహా పోయి ఆ తరువాత మానవుడు తను ఒకే ఒక్కడుగా మిగిలిపోయినట్లు అజ్ఞానం నశించిపోయినప్పుడు నేను సహజంగా ఒంటరిగా మిగిలిపోతాను. సరే, తరువాత శ్రీకృష్ణుడు స్వతహాగా జ్ఞాని అయి ఉండి అర్జునుణ్ణి మరో జ్ఞాని దగ్గరకు ఎందుకు పంపించారు? దీనికి సమాధానం చెప్తూ బాబా ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు స్వయంగా గీతలో జ్ఞానులు నా ఆత్మే అన్నారు. జ్ఞానిత్వాత్మైవ మే మతం, 7వ అధ్యాయం శ్లోకం 18. అప్పుడు అర్జునుడికి తామే స్వయంగా ఉపదేశించటము, అతన్ని జ్ఞానుల వద్దకు పంపటము రెండూ ఒకటే. అదీకాక దేవుడు తన భక్తుడికి గొప్పతనం ఆపాదించి అతన్ని ముద్దు చేయవలసి ఉంటుంది, అందువల్ల కూడా వాళ్ళలా చేస్తూ ఉంటారు. 30వ అధ్యాయంలో సప్తశృంగీదేవి కాకాజీ వైద్య అనే పేరుగల పూజారికి మనశ్శాంతి ఇవ్వగల శక్తి తనకు ఉన్నప్పటికీ అతన్ని షిరిడీలోని సాయిబాబా వద్దకు పంపటాన్ని గురించి మనం ఇంతకుముందు చదివాం. దేవీదేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం ఎలా చేస్తారన్నది ఓ చమత్కారం. దాన్ని సాదర చిత్తంతో అవలోకించండి. పైన చెప్పిన అందమైన వివేచన విన్నమీదట నానాసాహెబు సాయిబాబాకి గీతని సంపూర్ణంగా చెప్పమని విన్నపంచేశాడు. బాబా కూడా ఆ తరువాత అతన్ని ప్రతిరోజు కూర్చోపెట్టుకుని మెల్లమెల్లగా చెప్పారు. ఇదెంత గొప్ప అదృష్టం! ఇది క్రీస్తు శకము 1902 వరకు నడిచింది. తరువాత మసీదులో భక్తుల రద్దీ పెరిగింది. అప్పుడు బాబా కథలతో, సాంకేతిక పారిభాషిక పదాలతో సామూహికంగా ఉపదేశించటం మొదలుపెట్టారు.